జగదంబ శతాక్షి అనే పేరుతో అనేక నేత్రాలు, అనేక బాహువులు, అనేక పాదాలు ధరించి దేవతలకు, ఆకలితో మలమలమాడిపోతున్న ఋషులకు ముందు ఆహారం పెట్టింది. భవిష్యత్తులో పంటలు పండించుకోవడానికి పనికొచ్చే విత్తనములు ఇచ్చింది. దానివల్ల అమ్మని శాకంభరి అని పిలిచారు అని కూడా నిన్నటి రోజు కార్యక్రమంలో చెప్పుకున్నాం. వీళ్ళందరికీ ఆహారం పెట్టిన తర్వాత, వారందరి కడుపు నింపిన తర్వాత అప్పుడు అమ్మ ఒక మహానాదం చేసింది, సింహనాదం చేసింది. ఆ నాదానికి ప్రపంచమంతా కదిలిపోయింది. దానితో దుర్గముడు, హిమాలయ పర్వత ప్రాంగణం నుంచి ఒక భయంకర శబ్దం వస్తోంది, భీకర శబ్దం వస్తోంది, ఆ శబ్దానికి గల కారణమేమిటి? ఇతపూర్వం ఈ దేవతలు, ఋషులు తిండి లేక బక్క చిక్కిపోయి అల్లాడిపోయారు, కథలు లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు హర్షధ్వానాలు చేస్తున్నారు, సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు. ఒక వ్యక్తి సంతోషంతో ఎగిరి గంతులు వెయ్యాలంటే వాడికి ముందు కడుపు నిండా తిండి పడాలి, తిండి పడిన తర్వాత సంపద రావాలి, శరీరశక్తి చేకూరాలి. ఇవన్నీ క్షణకాలంలో ఈ దేవతలకి ఋషులకి ఎలా వచ్చింది చూసి రమ్మని తన భటుల్ని పంపాడు. భటులు వెళ్ళారు, అమ్మవారిని చూచారు. వాళ్ళు తెల్లబోయారు. సింహం మీద కూర్చుని ఉన్న జగన్మాతని, 8 చేతులు ధరించినటువంటి తల్లిని చూచారు వాళ్ళు. ఆవిడ ఎలా ఉన్నది? సింధూరారుణ విగ్రహం. లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక ధ్యాన శ్లోకం ఉన్నది. అమ్మ ఎలా ఉందో ఈ శ్లోకంలో చెప్పారు. ఇది బ్రహ్మాండ పురాణములోని శ్లోకం. సింధూర అరుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురతారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికా. దేవతల అమ్మవారిని స్తోత్రం చేశారు. అమ్మవారిని మేము భక్తితో ధ్యానం చేస్తున్నాం. ఈ అమ్మ ఎలా ఉన్నది? అమ్మ ఎర్రగా ఉంది. ఎటువంటి ఎరుపు? సింధూర అరుణ విగ్రహ అమ్మ. కుంకుమ ఎలా ఎర్రగా ఉంటుందో అలా ఉన్నది ఆ తల్లి. సింధూరము అన్నప్పుడు అడుగును ఒత్తు పెట్టకండి సుమా. ఈ మధ్యకాలంలో సింధూర అని పేరు పెట్టడం. ఒత్తుండి దీర్ఘం లేకపోతే సింధూరము అంటే ఏనుగు, సింధూరము అంటే కుంకుమ. కుంకుమ ఎలా ఎర్రగా ఉంటుందో అమ్మ అలా ఉంటుంది. మళ్ళీ ఆ కుంకుమ కూడా ఏ రకమైన కుంకుమో మనకు అనుమానం వస్తుందని, ఉదయిస్తున్న సూర్యకాంతి వంటి కాంతి కలిగింది అమ్మ అన్నారు. ఉద్యద్వాను సహస్రాభ, ఉదయిస్తున్న వేలాది మంది సూర్యులు ఎటువంటి కాంతితో ఉంటారో అమ్మ అటువంటి కాంతితో ఉంటుంది. ఒకేసారి ఆకాశంలో కోటాను కోట్ల సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. ఉదయించే సూర్యుడు, ఆయన అరుణవర్ణంలో ఉంటాడు. ఒక సూర్యుడు కాదు, అసంఖ్యాక సూర్యులు. పేరుకి సహస్రం అంటంగానే సహస్ర శబ్దమునకు సమూహము అని అర్థం అన్నమాట. అందుకే మళ్ళీ మనకు అర్థం కాదని ఉద్యత్కోటి సహస్రాభ, కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతి వంటి కాంతి కలిగింది అన్నారు. కోటి సూర్య ప్రతీకాశ అని మళ్ళీ మణిద్వీపంలో చెప్పారు. కాబట్టి ఇంత అంతా అని చెప్పడానికి వీలు కానంతమంది సూర్యులు, ఎంతమంది ఉదయించారో లెక్క పెట్టడానికి వీలు కానంతమంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే వారి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో వెలిగిపోతుంది అమ్మ. ఆ ఎరుపు రంగులో ఉంది ఆవిడ. ఈ మధ్యన ధర్మ సందేహంలో ఒక ఆయన అడిగాడు అన్నమాట, సహస్రాక్షి సహస్రపోత్ అని లలితా సహస్రనామంలోనూ ఉన్నది, వేదంలో భాగమైన పురుష సూక్తంలో ఓం సహస్రశీరషః పురుష సహస్రాక్ష సహస్రపాత్రనుంది. సహస్ర శీరషః అంటే మాకు అర్థమయ్యింది, 1000 తలకాయలు కలిగినవాడు. వెయ్యి శిరస్సులు ఉన్నవాడికి ఒక్కొక్క శిరస్సుకి రెండు కళ్ళు చొప్పున 2000 కళ్ళు ఉండాలి కదా. మళ్ళీ వేదంలో సహస్రాక్ష అంటారేమిటి అని ఒక ఆయనకు అనుమానం వచ్చింది. దూరదర్శనంలో ధర్మ సందేహాలు తీరుస్తున్నప్పుడు ఇదే ప్రశ్న వేశాడు ఆయన. పాప ఆయనకు అనుమానం రావడానికి గల కారణం సహస్రము అంటే 1000 అనుకోవడం వల్ల. ఒక ఆయనకి 1000 తలలు ఉన్నాయి, తలకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 ఉంటాయి. కాబట్టి 2000 కళ్ళు అనకుండా మళ్ళీ సహస్రాక్ష అంటాడేమిటి అని. కాబట్టి సంస్కృతానికి ఒక మర్యాద ఉన్నది. ఇక్కడ సహస్రం అంటే మీరు అనుకున్న 1, 2, 3, 4, 1000 కాదు, 1000 తలకాయలు ఉంటే 1000 కళ్ళు ఉంటాయి. కానీ ఆయన అసంఖ్యాక శిరస్కుడు, ఎన్ని తలలున్నాయో లెక్క పెట్టలేము. అనంత శిరస్కుడు, ఎన్ని తలలో లెక్క పెట్టలేం. కాబట్టి అనంతమైన నేత్రములు కలిగిన వాడని అర్థం అన్నమాట. అది వేదము యొక్క మర్యాద. కాబట్టి అమ్మవారు అసంఖ్యాక సూర్యులు ఏకకాలములో ఆకాశంలో ఉదయిస్తున్నప్పుడు ఎటువంటి కాంతితో ఉంటారో అటువంటి కాంతితో ఉన్నది. ఆవిడకి ప్రతి శిరస్సుకి 3 కళ్ళు ఉన్నాయి. సూర్యభగవానుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, 3వ కన్ను కూడా ఉంటుంది అమ్మకి. ఈ తార్తీయ నేత్రం, తృతీయ నేత్రం అగ్నిహోత్రుడు. ఈ విధంగా ప్రతి శిరస్సుకి 3 నేత్రములతో అమ్మ దర్శనమిస్తోంది. 3 కళ్ళు కలిగిన వాడు చూస్తే మనకి భయం వేస్తుందండి. నిజానికి ఎవడన్నా ఇంత పెద్ద కన్ను అగ్నిహోత్రం నుదుటి పెట్టుకుని ప్రత్యక్షమయ్యాడంటే గజగజ వణకాలి. కానీ అమ్మవారి కళ్ళు చూస్తే ఆనందం కలుగుతుంది. ఆవిడ విరూపాక్షి అయ్యుండి కూడా సురూపాక్షి, 3 కళ్ళు కలిగి ఉండి కూడా అందంగా ఉంటుందిట. మీరు ఒకసారి ఆలోచించండి, ఈ పద్మాగర్ గారు ఉపన్యాసం చెప్తున్నాడు, వెనకాతలు ఇంకో 2 చేతులు కనపడితే ఓరు నాయనం అనుకోరు. కానీ అదే పరమాత్ముడు 4 చేతులు కాదు, 400 చేతులతో దర్శనమిచ్చిన ఆ చేతులు చూడడానికి మనకు ముచ్చటగా ఉంటుంది. ఆయన ఎలా ఉన్నా ముచ్చటగానే ఉంటాడండి. అందుకే పరమాత్మ అన్నారు. పరమాత్మ పరమసుందరుడు కాబట్టి అమ్మవారి రూపంలో కనపడినప్పుడు అమ్మవారిని సుందరి, శ్రీ సుందరి, భువన సుందరి అన్నారు. అపూర్వ సౌందర్యం. ఇక ఆ సౌందర్యమును ఎవరితోటి పోల్చలేము. పేరుకి లేత వయస్సు అనుకుంటాం, కానీ ఈ లేత వయస్సులో వాడిని చూసినా మనకు రోతగానే ఉంటుంది. మానవ సౌందర్యం ఎప్పటికీ సరి అయిన సౌందర్యం కాదు. కానీ ఒక్క అమ్మవారి సౌందర్యం చూస్తే ఎప్పుడు అందమేది. పద్మాకర్ గారు ఇప్పుడు నిజంగా నేను ఎంతో అందంగానే ఉన్నాను అనుకోండి, అలా అనుకోకపోతే బాగుండదు కనుక. ఇంత నల్లని ఒత్తైన జుట్టుతో, ఆంచి తామర పువ్వు లాంటి కళ్ళతో, ఈ నవయౌవనంతో ఉన్న నన్ను చూస్తే మీకు ఎంతో ఆనందం కలగచ్చు. కానీ ఈ ఆనందం శాశ్వతం కాదు. అదే అమ్మవారి ఆనందం, అమ్మవారి సౌందర్యం చూస్తే మనం ఎప్పుడు చూడాలని అనుకుంటామట. ఆ సౌందర్యమును చూడడానికి 2 కళ్ళు సరిపోక విష్ణువు సహస్రాక్షుడయ్యాడని, శివుడు అనేక నేత్రాలు ధరించాడని, ఇంద్రుడు సహస్రాక్షుడయ్యాడని దేవీ భాగవతం చెబుతోంది. మన సౌందర్యం లౌకిక సౌందర్యం, ఈ లోకములో పంచభూతములతో ఏర్పడిన మన శరీరపు సౌందర్యం తాత్కాలిక సౌందర్యం. కాబట్టి ఏ రకంగా చూచినా ఈ మానవ సౌందర్యం అశాశ్వతం, శాశ్వతం కాదు. కానీ అమ్మ సౌందర్యం శాశ్వతం. కారణం, అమ్మది జ్ఞానమయ శరీరం, చెన్మయ శరీరం. ఆ శరీరానికి పతనం ఉండదు. అటువంటి శరీరమును చూచిన వాడు పులకించిపోతట. 3 కళ్ళతో ఉంటూ, అనేక బాహువులతో ఉంటూ కూడా ఆకర్షిస్తుంది. అందుకే అమ్మను చూచిన వాడు ఇంకా 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 చూడాలని అనుకుంటాడట. ఇంకో విచిత్రం తెలిసిన, అమ్మవారి సౌందర్యమును చూస్తే జ్ఞానులకి వైరాగ్యం కలుగుతుంది. సంసారంలో ప్రవేశించాలనే కోరిక ఉండదు. అందుకే దుర్వాసుడు తరచుగా అమ్మ దగ్గరికి వెడతాడు. అమ్మను చూచినప్పుడల్లా ఇంకా వైరాగ్యం పొందేవాడు ఆయన. దుర్వాసుడు చాలా అదృష్టవంతుడు. ఋషులలో అమ్మవారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆవిడ పాదాలు పట్టుకోగలిగే శక్తి ఆయన ఉన్నవాడు. అందుకే మీకు కాళిదాసు అశ్వధాటి ఛందస్సులో ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ. శాపాయుధుడు అంటే దుర్వాసుడు. దుర్వాసుడికి వేరే ఆయుధం అక్కర్లా. మాట్లాడితే శాపం పెడతాడు, శాపం పెట్టాడంటే అదే పెద్ద ఆయుధం. అవతలవాడిని చంపడానికి, వాళ్ళని నాశనం చేయడానికి ఆయన శాపమే ఒక ఆయుధం అయిపోతుందన్నమాట. దుర్వాసుడు క్షణాలలో అమ్మ దగ్గరికి పెడతాడని కాళికాపురాణం, ఉపపురాణం కూడా చెబుతున్నది. దేవీ భాగవతంలో ఆయన ఎన్నో పర్యాయాలు వెళ్ళినట్టుగా నవమస్కంధంలో ఉన్నది. అటువంటి దుర్వాసుడు చీటికి మాటికి కోపం పొందేవాడు. అమ్మను చూచి, అమ్మ నీ సౌందర్యం చూశాను, ఇక ఈ లౌకిక సౌందర్యం చూడను, నాకు సంసార వ్యామోహం లేదు. కేటీ రోడ్లో అంటే కపిల తీర్థం రోడ్డు ఇట్లండి, కేడీ రోడ్డు కాదు కేటీ రోడ్డు. కేటీ రోడ్లో ఇల్లు కొనుక్కోవాలనే కోరిక నాకు నశించింది. నేను సర్వకాల సర్వావస్థలలో ఏదో ఒక ప్రాంతంలో తిరుగుతూ అందరినీ తరింపజేస్తూ నేను తరించాలనుకుంటున్నాను, నాకు వస్తు వ్యామోహం లేదన్నాడే. ఇంద్రుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మని చూడగానే అంతఃపూర్వం దాకా ఆయనకి చాలా కోరికలు ఉండేవి. ఆ కోరికలు ఎండిపోయాయి. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్పాలి. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడికి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత గొప్ప మందిరం కట్టుకోవాలని ఒక కోరిక కలిగింది. ఈ కోరిక చాలామందికి ఉంటుంది. నాకు ఒక మంచి ఇల్లు రావాలి, నేను ఒక గొప్ప ఇల్లు కట్టుకోవాలి. అటువంటి ఇల్లు ఇంకెవరి దగ్గర ఉండకూడదు, ఏ కృష్ణ దగ్గర ఉండకూడదు, శంకర్రెడ్డి దగ్గర ఉండకూడదు. నా ఇల్లును చూసిన వాళ్ళు అందరూ అబ్బబ్బబ్బా ఎంత బాగా కట్టావు, ఇటువంటి ఇల్లు ఎవ్వరూ కట్టలేరు అని పొగిడితే ఆ ప్రశంసలు వినాలని ఉంది అని కొంతమంది అనుకుంటారట. ఇంద్రుడు కూడా అలాగే అని అనుకుని ముల్లోకాలలో ఎక్కడా ఎవ్వరూ ఇంతకు పూర్వం కట్టనటువంటి ఇల్లు తాను కట్టుకోవాలనుకున్నాడు. ఆయన తలుచుకుంటే ఆయనకి పెద్ద ఇబ్బంది లేదుగా, మనం ఇల్లు కట్టుకోవాలంటే ఈ కార్పొరేషన్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టాలి, అందరికీ చేతులు తడిపి లంచాలు ఇవ్వాలి, మళ్ళీ ఇంజనీరింగ్ ప్లాన్ తేవాలి, ప్లాన్ డీవియేట్ అయితే మళ్ళీ దానికి కూడా క్రమబద్ధీకరణకు కూడా అపరాధ రుసుము చెల్లించాలి, ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ ఇంద్రుడికి ఆ బాధ లేదు, విశ్వకర్మని పిలిచాడు, మంచి ఇల్లు కట్టన్నాడు, అపూర్వమైన గృహం కట్టు అన్నాడు. విశ్వకర్మ కష్టపడి ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు చూసి ఇంద్రుడు అబ్బే బాలేదు, ఇటువంటి ఇల్లు నేను వైకుంఠంలో చూశాను, ఈ ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టన్నాడు. పాపం విశ్వకర్మ మళ్ళీ ఇల్లు కట్టాడు. ఈ ఇల్లు చూశాడు ఈసారి ఈయన, అబ్బే వాస్తు బాగాలేదు, ఆగ్నేయంలో కొంచెం పల్లం అయిందన్నాడు. ఈ దిక్కుమాల వాస్తు ఒకటి వచ్చిందిగా ఈ మధ్యనే, ఎవడకు పడితే వాడే వాస్తు పండితుడు, అసలు వాస్తు అడిగి తెలియదు. జ్యోతిశాస్త్రం వాస్తుశాస్త్రం కొంచెం కష్టపడి చదవడం మానేసి ఎక్కడో ఎవడో ఏదో చెబుతాడు, రెండు ముక్కలు తెలుసుకుని ప్రతివాడు మా ఇంటికి రాగానే నైరు తెత్తుందా, ఈ సైన్యం పల్లం ఉందా, ఈ లోపం నా నెత్తి మీద జల్లకాయ కొట్టినట్టు అవుతుంది. అలా వాడు ఎవడో వచ్చి వాస్తు బాగాలేదన్నట్ట, మళ్ళీ ఆ ఇల్లు పడగొట్టేయమన్నాడు. అసలు ఇంద్రుడికి వాస్తోష్పతి అని పేరు, ఆయన కూడా మళ్ళీ అనుమానంతో ఇల్లు పడగొట్టన్నాడు. విశ్వకర్మ చీటికి మాటికి ఇల్లు పడగొట్టడం, మళ్ళీ కొత్తగా కట్టడం, ఇంద్రుడు వచ్చి ఆ ఇల్లు చూడడం, ఈ ఇల్లు నచ్చలేదు ఇంకా బాగా కట్టడం, ఇలా జరిగే ఒక 100 ఇల్లు పడగొట్టేట విశ్వకర్మ 100 సార్లు ఇల్లు కట్టడం పడగొట్టడం. కానీ ఏ ఇల్లు ఇంద్రుడికి నచ్చలేదు. దాంతో విశ్వకర్మ విసిగెత్తిపోయాడు, ఇదెక్కడ గొడవరా బాబు, ఎన్ని ఇళ్ళు కట్టినా ఎంత బాగా కట్టినా ఇల్లు నచ్చలేదంటాడు అని విసిగి వేసారి. ఎలాగ ఈ గండం నుంచి బయటపడదాం అనుకున్నట్ట. ఆ సమయంలో ఆయన అదృష్టం బాగుండి దేవర్షి నారదుడు చెచ్చెర ఆ చోటికి విచ్చేశాడు. వెంటనే ఈయన వినయంగా నారదునికి నమస్కరించి, నారద మహర్షి ఈ మధ్యన నాకు తలనొప్పి వచ్చి పడింది, ఇంద్రుడు మంచి ఇల్లు కట్టంటాడు, తీరా ఇల్లు కడితే అది నచ్చలేదంటాడు, దాన్ని పడగొట్టిస్తున్నాడు, కట్టడం కంటే పడగొట్టడం పెద్ద గొడవ ఉండవు, మళ్ళీ ప్రొక్కలైన్లు అదేదో జేబీఏ జేబీసీయో జేకేసీయో ఏవో నానా గందరగోళం విషయాలు తేవాలి, వీటితో ఈ తుక్కంతా తీయించాలి, మళ్ళీ నేల తవ్వించాలి, ఇదంతా పెద్ద పని అయిపోతుంది. ఇంద్రుడికి నచ్చేలాగా ఒక ఇల్లు కట్టి ఇక ఈ గండం నుంచి బయటపడేటట్టు నన్ను చెయ్యి, చీటికి మటికి కొత్త ఇళ్ళు కట్టడం పడగొట్టడం ఇవి చేయలేకపోతున్నాను, ఈ గృహగండం నుంచి నన్ను గట్టెక్కించన్నాడు. అప్పుడు నారదుడు నవ్వి, ఇంక జీవితంలో ఎప్పుడు ఇంద్రుడు ఇల్లు కట్టుకోకుండా చేస్తాను నీకెందుకు అని తక్షణం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇంద్రుడు వినయంగా నారదుడిని పిలిచి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. ఎప్పుడు కూడా పెద్దల్ని గౌరవించాలి, మనం పెద్దల్ని గౌరవిస్తే మన వాళ్ళు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. కొన్ని 100 సంవత్సరాలుగా మనం పెద్దల ద్వారా నేర్చుకున్నటువంటి సందేశం ఇది, జ్ఞానం ఇది. సముద్రాల వంటి వారి మహానుభావులు ఎదురుగుండా ఉన్నప్పుడు ఒక నమస్కారం చేయాలట, పెద్దలకు నమస్కారం చేస్తే పుణ్యం, ఎందుకంటే పాండిత్యానికి వయస్సుకి కూడా. ఈ లోకంలో రకరకాల వృద్ధులు ఉంటారు, విద్యావృద్ధులు, వయోవృద్ధులు, ధర్మవృద్ధులు, ప్రజ్ఞావృద్ధులు, ఈ నలుగురికి నమస్కారం చెయ్యండి అని వేదాలు చెబుతున్నాయి. ఋగ్వేదంలో ఉన్న ఒక మంత్రం అది, అందుకే నేను ఇప్పుడు ఆయన చూడగానే ఒక పద్యం చెప్పా, ఇద్దరని నిద్య యుద్ధ విద్యావృద్ధ వయోవృద్ధ ధర్మవృద్ధ ప్రజ్ఞావృద్ధ ప్రశస్త మతగత బుద్ధుడు శ్రీ లక్ష్మణయ్య. ముమ్మారు నిజం, మూడు మార్లు కూడా ఇలా అనవలసిందే మనం. కొంచెం వయస్సులో పెద్దవారు, జ్ఞానవృద్ధులు, బాగా చదువుకున్నవారు, ధర్మం ఆచరించేవారు, ఇటువంటి వారు కనపడినప్పుడు వినయంగా నమస్కరిస్తే మనకి లాభం. పెద్దలకు నమస్కరించకపోతే మన సంస్కారం అంతా తొలగిపోతుంది. పెద్దలని గౌరవించని వారి దగ్గర నేను క్షణము ఉండను అని సరస్వతి చెప్పింది. దేవీ భాగవతం 9వ స్కంధంలో యాజ్ఞవల్క్యుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయింది సరస్వతి. దానికి గల కారణం గురువుగారి మాట కాదన్నాడు ఆయన. మీరు చూడండి, నేను చెప్పిన కథ దేవీ భాగవతం 9వ స్కంధంలో ఉందో లేదో చూడండి, లేకపోతే నేను మళ్ళీ జీవితంలో పురాణం చెప్పను. యాజ్ఞవల్క్యుడు చివరికి అమ్మని సరస్వతి కవచం ద్వారా స్తుతించవలసి వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పెద్దలని గౌరవించాలి. ఇంద్రుడు జ్ఞాని గనక ఏదో మధ్య మధ్యలో వస్తు వ్యామోహంలో పడినా స్వతసిద్ధంగా మహాత్ముడు ఆయన, త్రిలోకాధిపతి. అందువల్ల నారదుడికి వినయముగా లేచి నిలబడి ఆదర స్వాగతం పలికి ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు, పూజించాడు. నారద మహర్షి ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతూ ఇక్కడికి వచ్చారు? ఏదన్నా పని చెబితే చేసి పెడతాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. నాకేం అక్కర్లేదు కానీ నేను భూలోకంలో ఒక మహర్షి దర్శనానికి వెడుతున్నాను, నువ్వు కూడా నాతో వచ్చి ఆ మహర్షిని దర్శనం చేసుకో. అమ్మవారి పరమభక్తుడు అతడు, అమ్మని పూజించేవాడు గొప్ప ఆయువు పొందుతాడు. ఆయన పేరు రోమసుడు. ఆ మహాత్ముడి దర్శనానికి నాతో రా అన్నట్ట. నారదుడు పిలిచాక వెళ్లకుండా ఉండకూడదుగా. నారదుడంతటి వాడు భూలోకంలో ఒక మహర్షి దర్శనానికి వెడుతున్నాను రమ్మను కానీ మీరే విడితే నేను వెళ్లకుండా ఉంటానా? నేను వస్తాను, ఆ మహర్షిని దర్శనం చేసుకుంటాను, రండి అన్నాడు. ఇప్పుడు నారదుడు ఇంద్రుడు ఇద్దరు కలిసి భూలోకానికి వచ్చారు. భూలోకంలో పుష్కర అరణ్యం అని ఒక అరణ్యం ఉన్నది, అది ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నది. రాజస్థాన్లో అజ్మీర్ అంటున్నామే, అది అజ్మీర్ కాదు నిజానికి, అజస్థలము. అజుడు అంటే బ్రహ్మ అక్కడ తపస్సు చేశాడు, పుష్కరం అనే ఒక కొలను సృష్టించాడు ఆయన పేరు మీదుగా, అది అజస్థలం. అదే రాజస్థానీ భాషలో అజ్మీర్ అంటే బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి స్థలము అని పేరు అన్నమాట. రాజస్థానీ భాషలో అజమిరము అయ్యిందనమాట. అదిగో అక్కడ పూర్వం పెద్ద అడవి ఉండేది, ఇప్పుడు అడవి అంతా నాశనమై ఎడారి మిగిలింది. కాలప్రభావం వల్ల ఎడారి అయిపోయింది. అడవులన్నీ కొట్టిపారేసి కాంక్రీట్ నేలలు వేసి ఇళ్ళు కట్టేస్తే ఏమైపోతుంది? ఒకప్పుడు ఇదంతా అడవే, ఇప్పుడు ఇది జనారణ్యం, ఒకప్పుడు వృక్షారణ్యం. ఇంకా ఇలా ఇలా జనం పెరిగిపోయి మొత్తం చెట్లన్నీ కొట్టిపారేస్తే ఇక చెట్లు ఉండవు, అంతా అడవులు పోయి చివరికి జనాలు కట్టుకునే ఇళ్ళు మిగిలి కొంతకాలానికి ఇళ్ళన్నీ పోయి ఉత్తి ఎడారి మిగులుతుంది. ఎడారి వల్ల మన గొంతుకు తడారిపోయి పొడారిపోయి ఎందుకు పనికిరాకుండా అయిపోతాం. కాబట్టి చెట్లు పెంచాలి, వృక్షాలు నాశనం చేయకూడదు. సరే, ఆ రోజుల్లో అదంతా పెద్ద అరణ్యం, దానికి పుష్కర అరణ్యం అని పేరు. అక్కడే పుష్కరం అనే ఒక క్షేత్రం ఉన్నది కనుక, నది ఉన్నది కనుక, సరస్సు ఉన్నది కనుక, ఆ పుష్కరం పక్కనున్న అరణ్యం పుష్కర అరణ్యం. 12 అరణ్యములు బాగా ప్రసిద్ధికెక్కాయి. ఈ ద్వాదశ అరణ్యాల గురించి పురాణాల్లో చెప్పారు. నైమిషారణ్యం, పుష్కరారణ్యం, అర్బుదారణ్యం, ఉత్పలారణ్యం, హిమవదరణ్యం, దండకారణ్యం, ఇవన్నీ గొప్ప గొప్ప అడవులు. అందులో పుష్కరారణ్యంలో బ్రహ్మ 1000 యజ్ఞం చేశాడు. అక్కడే గాయత్రీమాత సృష్టింపబడింది, పద్మపురాణంలో ఉంటుంది ఆ కథ. ఎందుకు చెబుతున్నాను? ఆ అరణ్యంలో ఓ చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద ఒక ఋషి కూర్చునున్నాడు. ఆయన ఒళ్ళంతా వెంట్రుకలే, మొత్తం శరీరం అంతా ఆపాదమస్తకం వెంట్రుకలున్నాయి. ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ అన్నమాట. ఆయన తల నుంచి కింద దాకా అన్నీ వెంట్రుకలే. ఒక్క వక్షస్థలం మీద అంటే ఈ గుండెల ప్రాంతంలో మాత్రం ఒక బెత్తెడు మేల వెంట్రుకలు లేవు, మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయి ఈ కాస్త ప్రదేశం నున్నగా ఉంది. కొంచెం వక్షస్థలం మీద మాత్రమే నున్నగా ఉన్నది, మిగతా శరీరం అంతా ఎలుగుబంటికున్నట్టుగా వెంట్రుకలున్నాయి. ఆపాదమస్తకం వెంట్రుకలు ఉండడం వల్ల ఆయన్ని రోమసుడు అన్నారు. ఈ రోమస్య మహర్షి దగ్గరికి నారదుడు వెళ్ళి వినయంగా నమస్కరించాడు. చెప్పాను ఇందాక అది పుష్కరారణ్యం, ఆ గొప్ప అరణ్యంలో మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. పక్కన ఒక్క గుడిసె లేదు, ఆశ్రమం లేదు, కేవలం చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. ఆయన నెత్తి మీద చిరిగిపోయిన ఒక చాప ఉంది, ఆ చాప కూడా చిరిగిపోయిన చాప, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన నెత్తి మీద చిరిగిపోయిన ఒక చిన్న చాప ఉన్నది. కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిచి పడుకోవడానికి ఒక చాప ఇస్తే చిరిగిపోయిన చాప ఇచ్చాడండి, పాడైపోయిన దుప్పటి ఇచ్చాడండి, పరికి వాళ్ళ తలగడి ఇచ్చాడండి అనకండి. రోమస మహర్షి చింకి చాపను ఎత్తి మీద పెట్టుకున్నాడు. నాకు కూడా కొన్ని చోట్ల ప్రవచనానికి వెళ్ళినప్పుడు అసలు ఇంకా చింకి చాపైనా ఉంది ఆయనకి, అసలు ఏ చాప లేకుండా కటిక నేల మీద పడుకోబెట్టిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల అన్నిటినీ తట్టుకోవడమే జ్ఞానం. ఈ రోమసుడు నెత్తి మీద చింకి చాపతో చెట్టు కింద కూర్చునుంటే వినయంగా నారదుడు నమస్కరించగా తెల్లబోయి ఇంద్రుడు, నారదుడు అందరి నమస్కారాలు అందుకుంటాడు తప్ప ఎవరికీ నమస్కరించడు, అటువంటిది నారదుడు కూడా ఈ రోమస మహర్షికి నమస్కరించాడంటే ఇతడు సామాన్య మానవుడు అయి ఉండడు అని ఇంద్రుడు కూడా నమస్కరించాడు. అప్పుడు రోమసుడు తెల్లబోయి, జగద్గురువువి, దేవగురువువి, మహర్షివి, నిరంతర నారాయణ స్మరణ పరాయణుడివి, అటువంటి నువ్వు నాకు నమస్కరించడమేమిటి తండ్రి అని లేచి నారదుడిని కూర్చోబెట్టాడు. నారదుడిని కూర్చోబెట్టుకోవడానికి ఆయన దగ్గర ఏం లేవుగా, బండరాళ్ళు ఉన్నాయి, రాయే ఆసనంగా ఇచ్చట. అక్కడ అడవి గనక రాళ్ళు తప్పేమీ లేవు గనక రాతి మీద కూర్చోబెట్టాడు నారదుడిని. ఇంద్రుడికి కూడా శిలాసనం ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నాక నారదుడు ఏమీ ఎరగనట్టుగా రోమశ మహర్షిని, మహర్షి మీరు నిరంతరం అమ్మవారి నామస్మరణ చేస్తూనే ఉంటారు, పైగా ఆయన క్లీం అనే కామరాజ బీజం జపం చేస్తాడు. అమ్మవారికి ఉన్న బీజాక్షరములలో ముఖ్యమైనది ఒకటి ఏమిటని చెప్పాను, క్లీం. దీనికి కామరాజ బీజము. ఈ జపమును శ్రద్ధతో చేస్తే, ఈ బీజమును భక్తితో గురువుల ద్వారా ఉపదేశం పొంది జపం చేస్తే వాడు ఏమనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. అందుకే దానికి కోరికలను తీర్చడంలో గొప్ప మంత్రబీజము గనక కామరాజ బీజము అని పేరు. కామము అంటే కోరిక, కోరికలను తీర్చడంలో రాజులాంటిది ఆ మంత్రం, అందువల్ల కామరాజ బీజము అంటారు. క్లీం క్లీం అని జపం చేసిన వారంతా ఏమనుకుంటే ఆ పని అయిపోతుంది. కాకపోతే సొంత పెత్తనంతో పుస్తకాలు చూసి క్లీం అని చదవకూడదు. గురువుల ముఖం ద్వారా ఒక్కసారి విని ఉపదేశం పొంది అప్పుడు జపం చెయ్యాలి. అలాంటి బీజ జపం చేసే మహాత్ముడు రోమసుడు. అందుకనే నారదుడు నిరంతరం అమ్మవారి బీజ జపం చేసే పుణ్యాత్ముడు వినువు, జ్ఞానివి, నీ తోటి మహర్షులందరినీ మేము చూసాం, నీ సాటి వాళ్ళు మహర్షులు పెద్ద పెద్ద బిల్డింగులు ఆశ్రమాలు కట్టుకున్నారు, ఎన్నో చోట్ల బ్రాంచులు స్థాపించారు, కోట్ల కొద్ది ఆస్తిని పెట్టుకున్నారు, నువ్వేమిటి ఈ అడవిలో మర్రి చెట్టు కింద ఒక్క గుడిసె కూడా లేకుండా చెట్టు కింద కూర్చున్నావు, పోని పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకోకపోయినా కనీసం రాత్రిపూట పడుకోవడానికో, వర్షం వచ్చినప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికో, లేక బాగా ఈదురుగాలి వేస్తున్నప్పుడు కాపాడుకోవడానికో ఒక గుడిసైనా ఉండాలి. కనీసం ఒక చిన్న ఆశ్రమం తాటాకుపాక కూడా కట్టుకోలేదేమి, పైగా కట్టుగుడ్డలు తప్ప వేరే గుడ్డలు లేవు, నెత్తి మీద చింకి చాప తప్ప ఏమీ లేదు, నిద్రపోవాలనుకుంటే చాప మీద పడుకోవాలనుకుంటే మంచి చాప కూడా లేదు నీకు, చిరిగిపోయిన చాప ఏమిటి అని అడిగాడు నారదుడు. ఎవరిని, రామసుని. అప్పుడు రామసుడు చిరునవ్వు నవ్వుతూ, నారద మహర్షి నేను అల్పాయుష్కుణ్ణి, ఎక్కువ కాలం బతకను, ఏదో కొద్ది రోజుల్లో చచ్చిపోయేవాడిని, తక్కువ ఆయుష్ కలిగిన నేను పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఏం చేస్తాను, నా హాకెందుకు కపిలతీర్థం రోడ్డు నాకు బిల్డింగు, లేక ఏదో రుయా హాస్పిటల్ దగ్గర బిల్డింగ్ ఎందుకు, శ్రీనివాసం దగ్గర విష్ణు నివాసం దగ్గర ఎందుకు బిల్డింగు, ఆ బిల్డింగుల్లో కడదామంటే ఆ పాదమస్తకం చెక్కింగులు, పైగా గురువుగారు రెండని విష్ణు నివాసంలో రూమ్ ఇచ్చినా మళ్ళీ గురువుగారిని కూడా ఎక్కడ పడితే అక్కడ నొక్కి చెక్ చేస్తారు, ఎందుకు వచ్చింది ఈ బాధలంతా నాకు అనవసరం, నేను హాయిగా అల్పాయుష్కుండి కనుక ఉన్న 4 రోజులు చెట్టు కిందే తపస్సు చేసుకుని చెట్టు కిందే శరీరం విడిచిపెట్టి ఈ చెట్టు కిందే మట్టిలో కలిసిపోతాను అన్నట్ట. దాంతో ఇంద్రుడు ఒక్కసారి అహంకారంతో ఏమన్నాడు, మహర్షి నువ్వు అంత అల్పాయుష్కుడివా, నీ ఆయువెంతో చెప్పు, నిన్ను బతికిస్తాను నేను, నేను దేవలోకానికి అధిపతిని ఇంద్రుణ్ణి, నా దగ్గర అమృతం అని ఒకటి ఉన్నది, ఆ అమృతం ఒక్క చుక్క నీ నోట్లో పోసానంటే నువ్వు దీర్ఘాయువు అవుతావు, ఎక్కువ కాలం బతుకుతావు, నీ ఆయువు ఎంతో చెప్పు, దాన్ని బట్టి నిన్ను నేను బతికిస్తాను, ఎంతకాలం బతకాలో అంత అమృతం ఇస్తాను అన్నట్ట. నిజంగానే ఆయువు తగ్గిపోయిన వాడికి, రేపో మాపో పోయేవాడికి కొంత అమృతం నోట్లో పోస్తే వాడు దీర్ఘాయువు అవుతాడు. పైగా ఆయువు రావడమే కాదు, అమృతం తాగిన వాడు నవయౌవనవంతుడు కూడా అవుతాడు. అందుకని నీకు నవయౌవనం ఆయువు ఇస్తాను, నీ ఆయుష్ ఎంతో చెప్పన్నట్ట, ఎప్పుడు పోతావో చెప్పన్నాడనమాట. నాకెందుకు లాయమే, నాకెందుకు అమృతం, ఇవాళ్ళుండి రేపు పోయేవాడిని, నాకొద్దు అమృతం, నాకున్న ఆయువు చాలు, ఆయువు పెంచుకోవాలని నాకు కోరిక లేదన్నాడు మళ్ళీ ఋషి. కనీసం మీ ఆయువు ఎంతో చెప్పండి బాబు, మీకోసం కాకపోయినా లోకం కోసం కావాలి, మీకు అమృతం ఇచ్చి మిమ్మల్ని మంచి సౌందర్యవంతుణ్ణి చేస్తాను, దీర్ఘాయువుని చేస్తానన్నాడు మళ్ళీ ఇంద్రుడు అహంకరించి వేషం మేరేస్తూను. అప్పుడు ఆయన, సరే నా ఆయువు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, నేను అల్పాయుష్కుణ్ణి, నా ఆయువు ఎంతో కాదు, ఇప్పుడు చెబుతున్నావేను, 432,000 సంవత్సరాలు కలియుగం, కలియుగానికి ఎంత, 432,000 సంవత్సరాలు, దీన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరములు ద్వాపరయుగం, కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 సంవత్సరములు త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరములు కృతయుగం, మొత్తం కలిపితే అంటే ఈ 4 యుగములు యొక్క కాల ప్రమాణాన్ని కలిపితే 43,20,000 సంవత్సరములు. ఇటువంటివి 1,000 యుగములు, 1,000 మహాయుగములు, అంటే 1,000 × 43,20,000 సంవత్సరాలు గడిస్తే బ్రహ్మగారికి ఒక పగలు, మళ్ళీ 1,000 గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. కాబట్టి బ్రహ్మకి ఒక డే అండ్ నైట్, ఒక రాత్రి పగలు గడవాలంటే 2,000 × 43,20,000 సంవత్సరాలు గడవాలి మానవలోక కాలమానం ప్రకారం. అటువంటిది బ్రహ్మగారికి 360 రోజులు అయితే ఒక ఏడాది. బ్రహ్మకి ఓన్లీ 360 డేసే, 365 లేవు. కాబట్టి బ్రహ్మకు ఒక ఏడాది అంటే 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఒక ఏడాది గడుస్తుంది. ఇప్పుడు బ్రహ్మకి 100 ఏళ్ళు ఉంటాయి, ఆయన ఆయువు 100 ఏళ్ళు. ఆయనకు 100 ఏళ్ళు నిండాలంటే 1,000 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరములు బ్రహ్మ ఆయువు. ఈ 100 ఏళ్ళు గడిస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే పిచ్చెక్కిపోదు మీకు. 1,000 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతాట. ఒక బ్రహ్మ చచ్చిపోతే నా ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుక ఊడిపోతుంది. ఆయనకు ఒళ్ళంతా వెంట్రుకలే కదా, ఆయన ఒంటి మీద ఒక వెంట్రుకు ఊడాలంటే ఒక బ్రహ్మ పోవాలి. అంటే 1,000 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఆయన ఒంటి మీద ఒక వెంట్రుకు ఊడుతుందిట. మొత్తం నా వెంట్రుకలన్నీ ఊడిపోతే అప్పుడు నేను డామ్ అంటాను, ఎప్పటికే వక్షస్థలం మీద ఈ గుండెలు ఉన్న ప్రాంతం మీద బెత్తడు వెంట్రుకలు రాలిపోయి ఇది నున్నగా ఉంది, ఇంకా మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను వెళ్ళిపోతాను, ఇంతే నాయువు, అల్పాయుష్కుణ్ణి, అల్పాయుష్కుణ్ణి నాకెందుకు స్థలం, నాకెందుకు పొలం, నాకెందుకు కొంప, నాకెందుకు గూడు, అందుకే చింకి చాప నెత్తి మీద పెట్టుకుని చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాను అన్నాడు ఆయన. ఇప్పటికైనా వెలిగిందా మీకు? మరి వెలిగితే చప్పట్లు కొట్టడం ఏమిటర్రా, అది కూడా అడిగి చెప్పాలా? అంటే బ్రహ్మ పెడితే ఆయనకు ఊడేది ఒక వెంట్రుకట, మొత్తం ఒంటి మీద వెంట్రుకలన్నీ ఊడాలంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళాలి? ఆయన ఒంటి మీద మొత్తం ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టారు, 52,000 వెంట్రుకలు ఉన్నాయట. 52,000 మంది బ్రహ్మలు పెడితే కానీ ఆయన వెళ్ళిపోడు. 52,000 × 1,000 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరములు గడిస్తే కానీ ఆయన పోడు. ఆయన నేను అల్పాయుష్కుండా అనుకుంటున్నాడు, ఎక్కడ ఒక్క స్థలం కొనుక్కోలేదు, పొలం కొనుక్కోలేదు, ఆశ్రమం కట్టుకోలేదు, పడుకోవడానికి చింకి చాప నెత్తి మీద పెట్టుకున్నాడు, చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఇది వినగానే ఢామ్ అనే శబ్దం వచ్చింది. ఏమిటా ఢామ్ అని నారదుడు చూశాడు. ఇంద్రుడు ఈ ఆయువు వినగానే కింద పడిపోయి నాలుగు బయటపెట్టి కొట్టుకోవడం మొదలెట్టాడు. పెరాలసిస్ పేషెంట్ అయిపోయి ఆయనకు పక్షవాతం వచ్చింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు, నోట్లో కాస్త మందు వేశారు, మళ్ళీ తేరుకుని, ఏమిటి నేను బతికే ఉన్నానా, అసలు ఈ ఆయువుని ఎవడన్నా లెక్క పెట్టగలడా, ఓరి దేవుడు ఎంత ఆయువు ఉన్న నువ్వు, కొంప గోడు లేకుండా ఉంటే నేనెంత చేసినా, నేనెంత నా బతుకు ఎంత, 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక ఇంద్రుడు పోతాడు, అటువంటిది నేను రోజుకు ఒక కొంప కట్టించుకుంటున్నానా, నాకు ఇళ్ల మీద వ్యామోహం ఎక్కువయ్యిందని నా వ్యామోహం తొలగించడానికి గురువు గారు నారదుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, నాకు కన్ను విప్పయింది అన్నాడు ఆయన.